వాళ్ళకి ఆ సందేహాలు పోతాయి. ఆ గురువు మీద వాళ్ళకి ఆ భక్తి ఉంది. ఆ గురువు ఎటువంటి వాడు, ఆ శిష్యులు ఎటువంటి వాడు, అటువంటి గురు శిష్య సంబంధం ఇక్కడ ఉంటుంది. భార్యామణుల్లారా, ఆ క్షేత్రానికి మనం వచ్చాం. ఇది కైలాసం, ఇది మహాపవిత్రం, ఇది శంకర కెంకరులు నివసించే దివ్యస్థలం. ఈ పక్కనే కుబేరుడు ఉత్తరం వైపున ఒక గొప్ప నగరం నిర్మించుకుని ఉంటాడట. ఇక్కడికి నాగజాతి వారు, గంధర్వులు, విశ్వదేవతలు, వసువులు వస్తూ ఉంటారట. ఈ దివ్య ప్రదేశం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ కైలాసంలోని మానస సరోవర జలాన్ని రవ్వంత తీర్థంగా తీసుకున్నవాడి కడుపులో రాబోయే జన్మలలో సాలగ్రామాలు, నర్మదా బాణాలు, శివలింగాలు పట్టుకొస్తాయట. అంటే వాడి శరీరం అంతా శివమయమే. అయ్యుణ్ అరులుక్ ఏ ఓం అయ్యౌచ్ హైవరట్ లణ్ యమగణనం చభై ఘడధష్ జపగడధష్ ఖ ఫ ఛ ఠ త చటతౌ కపై శశసర్ హల్ అనే 14 మాహేశ్వర సూత్రాలు పరమేశ్వరుడు ఇక్కడ ఈ వ్యాకరణ సూత్రాలని ప్రజానీకానికి అందిస్తూ ఉంటాడు అని వర్ణిస్తూ ఉంటే, ఆ మహాపరాక్రమవంతుడు, అతను కూడా అందమైన భార్యలు, మంచి పరివారం, అతని మంత్రులు, ఈ దృశ్యాలు ఈ 7 పక్షులు చూశాయి. అందులో 4 యోగులైపోయి మరీ ఎక్కువ యోగాభ్యాసంలో జ్ఞానంలో ఉన్నారు. ఎంత భోగమున్నా, ఎన్ని పరివారాలున్నా, ఎంతమంది భార్యలున్నా, ఎన్ని గొడుగులున్నా, అందరూ చివరికి ఒకే గొడుగు దగ్గరికి చేరాలి. అదే కాలుని యొక్క వీడు వల్లకాడంటే అది. అటువంటి శ్మశానానికి ఎవరన్నా చేరవలసిందే అనుకున్నారట 4. మిగతా 3 ఏమనుకున్నారట, ఆ 3 ఆఖరివాడు, ఆ కౌశిక్ కుమారుల్లో ఆఖరివాడే తండ్రి మీద ఎక్కువ భక్తి కలిగిన వాడని చెప్పుకున్నాను నిన్న. ఆయన వల్లే వీళ్ళు ఆ గోవుని చంపి కూడా ఏం చేశారు, శ్రాద్ధం పెట్టారు. వాడు తండ్రి మీద భక్తి కలిగిన పితృవర్తి అనేవాడు. ఈ రాజును చూడగానే, ఈ రాజు జ్ఞాని, భార్యలతో ఇక్కడికి వచ్చి యజ్ఞం చేశాడు, కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేశాడు, మానస సరోవర యాత్ర సంపూర్ణం చేయగలిగాడు. ఇతడు ఉత్తముడు. ఇటువంటి రాజుగారి భాగ్యాలు నాకు కూడా వస్తే బాగుండు అనుకున్నట్టు. నేను కూడా ఒక రాజునైతే బాగుండు, ఇలాగే హాయిగా మంచి భోగాలకు భోగాలుంటాయి, యాత్రలకు యాత్రలు చేసుకోవచ్చు, మంచి భార్యలు అనుకూలవతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, గొడుగులుంటాయి, పిడుగులుంటాయి, డబ్బు ఉంటుంది, గుర్రాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి అనుకున్నాడు. ఈ పక్కన వాడి పక్కన ఉన్న మిగతా 2 అనుకున్నారట, ఎవరి బుద్ధి వాళ్ళది. వెనకటికి ఓ సినిమాలో చూపించాళ్ళండి, ఓ ఎస్ఐ గారు కానిస్టేబుల్ని అడిగాడు, రే దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావరా, ఎస్ఐ కావాలని కోరుకుంటాను సార్ అన్నట్టు వాడు. చే కదవా, ఎస్ఐ కావాలని కోరుకుంటావా, ఇంకా నీకు దేవుడు ప్రత్యక్షమైనా బుర్ర తక్కువరా అన్నట్ట. మీరేం కోరుకుంటారు, నేను ఎస్పీ కావాలని కోరుకుంటాను. వాడి బతుకు అంతే, దేవుడు కనబడితే, భగవంతుడు కనబడితే ఎస్ఐని ఎస్పీయా. శ్రీ కైవల్య పదం కావాలని కోరుకోవడం మాత్రం ఆ యోగం ఎంతమందికి పడుతుంది. కాబట్టి చివరికి రాజుగారి పదవి కావాలని ఈయన కోరుకున్నాడు చిన్నాడు. మిగతా 2 ఏమనుకున్నారు, రాజుగారి పక్కన 2 మంచి మంత్రులు ఉన్నారు, పండితులు బాగా, ఇలాగా ఈ మంత్రులుగా ఉండాలనుకున్నారట. ఈ 3 యోగ భ్రష్టులు అవడం వల్ల ఈ 3 అలా కోరుకున్నారు. తక్కిన వాళ్ళు 4 మాత్రం, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిల్లక, కొన్నాళ్లకో రామ చిల్లక, మోసేరు నలుగురు వెంబడిని 10 మోసేరు నలుగురు వెంబడిని 10 నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, కడకు తొలగొత్తురే చిల్లక, వెంట ఎవరూరారు చిల్లక, రామ చిల్లక, రామ చిల్లక. ఈ వైరాగ్యంతో ఏమీ కోరుకోలేదట. అందువల్ల అపరౌ మంత్రినౌ దృష్ట్వా ప్రభూత బలవాహనౌ మంత్రిత్వే చక్రతుశ్చేచ్ఛాం అస్మిన్ మర్త్యే ద్విజోత్తమాగా తన్మధ్యే ఏతు నిష్కామాః తే బభూవుర్ ద్విజోత్తమాగా వైభ్రాజపుత్రస్త్వే గోభూత్ బ్రహ్మదత్తః ఇతి స్మృతః. ఈ విధంగా వారి వారి కోరికలు వారికి ఉన్నాయి. క్రమంగా ఎవరికైనా పోతుంది కాబట్టి ఈ చక్రవాక పక్షులు కూడా శరీరాలు విడిచిపెట్టేశాయి. ఈ పక్షులకి మళ్ళీ జన్మొచ్చింది. చూసారా, ఒక్క కర్మ చేస్తే ఆ కర్మని ఎన్ని జన్మలెత్తైనా అనుభవించవలసిందే. కర్మ ఫలితం నుంచి బయటపడే భాగ్యం అంత తేలిక కాదు ఎవడికోకంటా. అందుకే ఆచి తూచి కర్మాచరణం చేయాలి. మనం ఏమనుకుంటాం, ఎవరికీ తెలియదు అనుకుంటాం వెర్రాళ్ళ మనం చేసే పని. ఎప్పుడైనా సరే ఆ పని ఇతరులకి తెలియకపోయినా పైన చూసేవాడు ఒకడున్నాడని తెలుసుకోవాలి. తేలికగా వేమన గారు ఒక మాట చెప్పాడు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా. తన మనస్సులో అపరాధం చేసి మంచిలా మంచివాళ్లే కనపడతాడు బయటికి, ఇతరులకు తెలియకపోవచ్చు, లోపల ఉన్నవాడికి తెలియదా? పరమేశ్వరుడు ఒకడున్నాడు అన్నీ తెలుసుకోవడానికి. నేను ఈ పని చేయలేదని అబద్ధం ఆడవచ్చు, ఎంతమంది నివాసం చేయగలుగుతావు, చాలామంది అంతే. ఎన్నెన్నో చోట్ల చూస్తూ ఉంటాం మనం, వాడు ఒట్లు ఒట్లే ఏకంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి అసత్యాలు ఆడేస్తూ ఉంటారు. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళం మనం. టక 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 తుపాకీతో కాల్చేసేసి ఇందులో గుళ్ళు లేవు, వేరుశనగ గుళ్ళు ఉన్నాయి తప్ప అన్నవాడినేమో బయట తిప్పుతాం. ఏమి ఎరగని అమాయక బ్రాహ్మణి తీసుకెళ్లి కంచిస్వామి లాంటి వాళ్ళని జైల్లో పారేసి పైగా దానికి సాక్ష్యాలు ఉన్నాయని చెబుతాం. అలా అబద్ధమాడితే రేపు పొద్దున వాళ్ళు ఏమవుతారు అనుకుంటున్నారు వాళ్ళు? మేము ఎంతమందిని మోసం చేయగలుగుతాం? కోర్టుల్ని మోసం చేయొచ్చు, మనుషుల్ని మోసం చేయొచ్చు, ఇంకోటి మోసం చేయొచ్చు. పరమాత్ముడు ఒకడున్నాడుగా, వాడిని ఎక్కడ మోసం చేస్తాం? ప్రతివాడు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసిందే. నవ్వుతూ చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. అందుకే నేను చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటానన్నమాట రకరకాల వాక్యాలు విన్నప్పుడు. ఎప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో మీరు ఎవ్వరికీ భయపడకండి, ఒక్క ధర్మానికి సత్యానికి భయపడండి. అసత్యం ఆడినప్పుడు మాత్రం అమ్మా నేను అబద్ధం ఆడాను కదా అని లోపల భయపడి ఆ భగవంతుడి పాదాల మీద పడండి. అధర్మం చేశాను అని భయపడండి. మామూలు మానవుడు ఎంత బలవంతుడైనా వాడు తాత్కాలికంగానే నిన్నేం చేయనా చేయగలుగుతాడు, శాశ్వతంగా ఏం చేయలేడు. ఎంత బలమైనా సరే దైవ బలం ముందు తెగ తుడిపే. అందుకే భీష్ముడు చాలా గొప్ప మాట అన్నాడు, పాండవులు చచ్చారు చచ్చారు అని చంకలు కొట్టుకున్నాడు దుశ్శాసనుడు. అడవిలో ఉన్నప్పుడు చచ్చారు, అజ్ఞాతవాసం దాకా వెళ్ళరు అంటే ద్రోణాచార్యుడు నవ్వి వాళ్ళంత తేలిగ్గా చావరన్నాడు. అప్పుడు భీష్ముడు అన్న ఒక గొప్ప పద్యం విరాట పర్వంలో భారతంలో పద్యం అది, నల్లవో నిక్కమాడే నృపనందనుమందట ద్రోణుడొక్కడు తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలం బులొప్ప వర్తిల్లుదురు అమ్మహాత్ముల నరిష్టములేమిట పొందకుండు అన్నాడు. ఆహా, మొహమాటం లేకుండా రాజైనా దెయ్యమైనా నాకు లెక్కలేదని ఉన్నమాట బల్లగుద్దినట్టు చెప్పాడు ద్రోణుడు. అక్కడు తక్కిన వాళ్ళు ముసుగులో గుద్దులాట కింద మాట్లాడుతున్నారు. ఇది నిజమైన మాట. పాండవులు అంత తేలిగ్గా చస్తారా? వాళ్ళ దగ్గర మూడు బలాలు ఉన్నాయి. బాహుబల శరీర బలం ఉంది వారికి, దీబల తెలివితేటలు ఉన్నాయి వారికి, బుద్ధి బలం ఉంది, ఆపై దైవ బలంబు దైవ బలం ఉంది. ఈ మూడు ఉన్నవాడిని ఎవడూ ఏం చేయలేడు. మిగతా బలాలు ఒకవేళ లేకపోయినా పర్వాలా, అన్నిటికంటే గొప్ప బలం దైవ బలం, వాడిని నమ్ముకోండి, మీరేం భయపడవలసిన అవసరం లేదు. ఆ భగవంతుడు ఒక్కసారి నమ్ముకుంటే నువ్వే దిక్కు అని నమ్మినటువంటి వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. శూన్యంలో మాన్యం సృష్టిస్తాడు. మానవుణ్ణి నమ్ముకుంటే ఏమొచ్చింది మనకి? మనిషిని నమ్ముకుంటే చివరికి ఆ మనిషి ఒకళ్ళొకడు వాడిని వీడు వీడిని వాడు ఏం రక్షించుకోగలడు? రక్షించేది ఆ చరాచర పరాశక్తి ఒక్కటే అని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తిని మనం ఆశ్రయించాలి తప్ప తక్కినటువంటి వాళ్ళని ఆశ్రయించకూడదు, భౌతికమైన వాటిని ఆశ్రయించకూడదని అనిపించలేదు పాపం. సరే, ఏం చేస్తాం, ఎవరికి బుద్ధి వాళ్ళది. నలుగురికేమో యోగ బలం వల్ల అనిపించింది, ముగ్గురికి ఇలా అనిపించింది. అందరూ చేసిన కర్మములను జాగ్రత్తగా చెయ్యాలి. ఆనాడు ఆ గోవుని చంపారు, ఇదిగో ఇలా జన్మలెత్తుతున్నారు. కానీ ఆ గోవుని శ్రాద్ధానికి వినియోగించారు, ఈ జన్మల్లో ఉత్తమ జన్మలు ఎత్తుతున్నారు. అది తేడా. చేసిన పాపంలో పుణ్యం అన్నమాట. ఆ జన్మ విడిచిపెట్టారు, మళ్ళీ జన్మెత్తారు. వైభ్రాజుడనే రాజుగారు మానస సరోవరంలో తిరుగుతూ ఉన్నప్పుడు అటువంటి రాజపదవి కావాలని కోరుకున్నాడుగా ఆఖరాడు, ఆ రాజుగారికి కొడుకు పుట్టేసి అట్టవెళ్ళి. ఆ రాజుగారికి చాలామంది భార్యలు ఉన్నారు, అందులో పెద్ద భార్యకి బ్రహ్మదత్తుడు అనే ఒకనొక పేరు గల కుమారుడిగా పుట్టాడు. ఆ కొడుక్కి తండ్రి గారు బ్రహ్మదత్తుడు అని పేరు పెట్టాడు. ఇంకా మిగతా ఇద్దరు ఏమని కోరుకున్నారు, అతని పై వాళ్ళిద్దరు మంత్రులను చూసి మంత్రి పదవి కావాలనుకున్నారు. అందుకని వాళ్ళిద్దరూ కూడా కండరీకుడు సువాలకుడు అనే పేరుతో ఆ విభ్రాజుని యొక్క మంత్రికే కొడుకులై పుట్టి మళ్ళీ వీడికే మంత్రులయ్యారు. మిగతా నలుగురికి కోరికలు లేవనుకున్నాగా వాళ్ళు కేవలం మోక్షమే పొందాలనే కోరికతో ఉన్నారు. వాళ్ళు నలుగురు ఆ ఊళ్ళో ఉన్న ఒకనొక మహాపండితుడు పురోహితుడు అయిన వ్యక్తికి కొడుకుగా పుట్టారు. ఆ ఊళ్ళో ఉండే ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడికి కొడుకులుగా పుట్టారు. అంచేత ఈ పునర్జన్మలో ఎవరి కోరికను బట్టి వాళ్ళకి, ఇప్పుడు ఆలోచించండి మీరు, పుట్టిన తర్వాత కొంతమంది మేము ఏ పనైనా అవ్వటం లేదండి అంటున్నారు. ఏంటో దాని ఉద్దేశం ఏంటో తెలుసా, మీ పూర్వజన్మలో మీరు ఇదే కోరుకున్నారు, ఇప్పుడు జాగ్రత్త కోరుకోండి. అంచేత కోరుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోరుకోండి. అయితే అందరూ అంబికా దర్బార్ పెట్టారు ఇంట్లో పుట్టేలా కోరేస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ జనాభా ఎక్కువైపోతారు. అంచేత పుణ్యాత్తుల ఇళ్లలో పుట్టాలని కోరుకోండి. ఆ తక్కినటువంటి వాళ్ళు మాత్రం కొంతమంది అయినా కనీసం మోక్షం పొందాలని కోరుకోండి. పుణ్య కార్యక్రమాలు చేయాలి అంటే వాళ్ళు పూర్వజనంలో ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ ఆ పుణ్యాత్ములు అవ్వలేరు, లేకపోతే అవ్వలేరు. శుచీనాం శ్రీమత అంగేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టులు పూర్వజనంలో మంచి యోగులు, కొంచెం తేడా వస్తుంది. ఆ యోగాభ్యాసంలో కొంచెం తేడా వచ్చిన వాళ్ళు ఈ జన్మ ఎత్తుతారు. అప్పుడు వాళ్ళు కారణజన్ములు కదా, మరి పూర్వజనంలో మహాయోగులు వాళ్ళు, వశిష్ఠుడు ఆ కోవకి చెందిన వాళ్ళు, వ్యాసుడు ఇలాంటి కోవకి చెందిన వాళ్ళు. ఎక్కడో కొద్దిగా ఫలించలేదు, ఇప్పుడు పుట్టారు. ఇప్పుడు వాళ్ళు అయితే నాలాగా పండితుడైనా అవుతారు, లేకపోతే ఇలాగ అంబికావారిలాగా అవుతారు, వీళ్ళల్లా అవుతారు. అవి ఏం చేస్తారు, యోగం కొనసాగిస్తారు. నేను చెప్పలే ఈ మాట, ఎవరు చెప్పారు ఈ మాట, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. చూడండి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం, శుచీనాం శ్రీమతాంగేహ, శ్రీమంతులు ఇంట్లో పుడతారు, లేదా ఇదిగో ఇందాక పండితులు ఈయన పుడతారు. యోగభ్రష్ట అభిజాయితే, యోగభ్రష్టులు ఇలా పుడతారు, ఉత్తములై పుడతారు. పుట్టి మళ్ళీ దైవభక్తితో దైవ కార్యాలతో మంచి కార్యక్రమాలతో వాటితో కొనసాగుతూ ఉంటారు వీళ్ళు. ఆ యోగభ్రష్టత్వం వల్ల పూర్వజన్మలో మంచి యోగులై మోక్షం పొందే టైంలో కొంచెం ఆలోచన చేయడంతో ఇలా పుట్టారు. క్రమంగా ఈ కుర్రాడు యువరాజు బ్రహ్మదత్తుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పురోహితుడు అతన్ని పాంచాల దేశానికి రాజుని చేశాడు, మహాపరాక్రమవంతుడు, సకల శాస్త్ర విశారదుడు అతడు, యోగమెరిగిన వాడు. అతనికి పుట్టుకతో అదేం విచిత్రమో కానీ, యోగవిత్ సర్వ జంతూనాం ఋతవేత్త భవత్తదా, యోగ విద్యాభ్యాసము వచ్చింది పూర్వంలో యోగి కాబట్టి. ఈ జన్మలో పుట్టుకతోటే జంతువులు పక్షుల యొక్క మాటలు అర్థం చేసుకునే శక్తి వచ్చిందిట. ఏ జంతువులు మాట్లాడుకున్నా వీడికి అర్థమవుతుంది, ఏ పక్షుల కూతలైనా ఆ ధ్వనులు అర్థమవుతాయి. కాకులు టిక్కు టిక్కు అనుకున్నాయనుకోండి, కావు కావు అంటే అవి ఏమనుకుంటాయో తెలుస్తుంది అనమాట, మంచి అనుకుంటున్నాయో చెడ్డ అనుకుంటున్నాయో. ఈ విధంగా పక్షుల పశువుల వాక్కులు అర్థం చేసుకునే మహాయోగం ఈ బ్రహ్మదత్తుడికి పుట్టింది. ఇంకా ఇంకో ఇద్దరు మంత్రులు అయ్యారుగా, ఈయన కూడా ఉండేవారు, వాళ్ళు కూడా మంచి పండితులై పుట్టారు. తక్కిన నలుగురు ఆ ఊళ్ళోనే ఒకనొక మహాపండితుడు కొడుకులై పుట్టారు. పాత బంధం పొమ్మంటే పోతుందా, ఈ కౌశిక పుత్రులు ఎప్పుడో కౌశికుడు అనేటటువంటి ఋషికి కొడుకులుగా ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అసలు పాపం ఏమిటి, ఆవుని చంపడం. ఆ ఆవు కపిల గోవు, ఆ గోవు గారు కూడా ఇప్పుడు ఈ దేశంలో పుట్టేదట. మళ్ళీ కదాచిదుద్యానగతస్తయా సహస పార్థివక తస్య రాజ్యో భవద్భార్య దేవలస్యాత్మజ శుభ సన్నతిన్నామ విఖ్యాత కపిలాయా భవత్పురాగ. ఆ గర్గాచార్యుడి కపిల గోవు చచ్చి దేవలుడు అని పేరు కలిగిన ఒకనొక రాజు ఆ కాలంలో ఉండేవాడు. ఆ దేవల రాజు గారికి కూతురుగా పుట్టింది, ఆవిడికి సన్నతి అని పేరు పెట్టారు. నతి అంటే నమస్కారం,
సం అనే ఉపసర్గ చేరితే సం ప్రసన్నతి సన్నతి అంటే చక్కని నమస్కారం. ఎవరు కనపడినా వినయంగా పండితుడు కనపడితే దండం పెట్టాలట. ఇంత పిల్లాడైనా పండితుడు కనపడితే దండం పెట్టాలి. సంస్కృతం మొదలైన భాషాజ్ఞానం రావాలంటే మరి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి? అందువల్ల విద్వాన్ సర్వత్ర పూజ్యతే, పండితుడు అన్ని చోట్ల పూజారుడే. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, చిన్నపిల్లాడైనా పండితుడికి పూజ్యుడే. అందువల్ల ఈవిడ కనపడినవాడికల్లా పండితుడు కనపడితే దండం పెట్టేదట, వినయంగా నమస్కరించేదట. ఈ బ్రహ్మదత్తుడు వివాహానికి కన్యను వెతుకుతూ ఉంటే ఈ సన్నతిని పట్టుకొచ్చి వెతుక్కొచ్చి ఇతనికి పెళ్లి చేశారట. ఏడుగురు కలిసి చంపినా ఆవుని ఇతనికి ఎందుకు భార్య అయిందంటే, ఇతనేగా తద్దినానికి ఉపయోగిద్దాం ఈ ఆవుని, లేకపోతే పాపమన్నాడు. అందువల్ల ఆఖరాడికే ఆవిడ పెళ్ళమైందట. కపిలుగో అప్పుడు నల్లగా ఉండేది, ఇప్పుడు మాత్రం మంచి ఎర్రగా బుర్రగా ఎంత అందంగా ఉందో ఓరి నాయను. ఈ రాజుగారు సుందరుడు, ఆవిడ జగదేక సుందరుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఈ ఇద్దరికి కూడా వివాహం చేసేసారు చక్కగా అనమాట. ఈవిడికి కూడా వేద తత్వవేత్త అయ్యింది. ఎందువల్ల అసలే పూర్వజంలో గోవు, గోవులంటేనే పూజ్యం. ఆ గోవులో కూడా శ్రాద్ధానికి ఉపయోగపడడం వల్ల ఈ జన్మలో పుట్టుకతోటే వేదాలు ఉపనిషత్తుల్లో పాండిత్యం వచ్చింది. ఎక్కడ పురాణం జరిగినా ముందు సీటు ఆవిడ వేసి కూర్చునేది చక్క. ఆ విధంగా సర్వప్రదేశాల్లో వినే ఆవిడికి ఈ బ్రహ్మదత్తుడు భర్త అయ్యాడు. క్రమంగా ఆవిడ అతనితో కలిసి తిరుగుతూ ఉండగా రాజుగారు అయ్యాడుగా ఈ బ్రహ్మదత్తుడు. ఆ రాజు అయిన తర్వాత తన భార్యను వెంట పెట్టుకుని ఒకసారి భార్యామణితోటి విహారానికి వెళ్ళాడట, షికారికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడు ఇంట్లో కూర్చోబెట్టితే పెళ్ళానికి కోపం వస్తుంది. అప్పుడెప్పుడైనా దిక్కుమాలాడా, ఒకనాడైనా ఓ సినిమా లేదు, షికారు లేదు, నిన్ను కట్టుకున్నాక ఏం సుఖపడుతున్నానని భార్య బాధపడకూడదు. అట్లీస్ట్ 10 ఏళ్లకు ఒకసారైనా ఒక్క చోటకి తీసుకెడుతూ ఉండాలని శాస్త్రం. అందుకని ఈవిడు కూడా ఒకనొకప్పుడు తీసుకెళ్ళమన్నది. సరే పాపం తీసుకెళ్ళాడు ఈయన. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, మీరు మధ్య మధ్యలో షికారని కానీ మీ మనస్సు కాస్త షికారు మీదకి పోతుంది, అలా పోకుండా కాస్తంత ఈ షికారు మీదకి రండి. తీసుకెళ్ళాడు ఈయన. ఎక్కడికి తీసుకెళ్ళాడు? కదాచిత్ ఉద్యానగతస్తయా సహస పార్థివక, అద్భుతమైన ఉద్యానవనం ఉన్నది ఆయనకి, మంచి తోట. పారిజాతాలున్నాయి, గులాబీ పువ్వులున్నాయి. గులాబీ పువ్వుల్ని సంస్కృతంలో పాటలీ పుష్పాలు అంటారు. అందుకే అమ్మవారి లలితా సహస్రనామంలో పాటలీ కుసుమప్రియ అన్నారు. అంటే గులాబీ పువ్వులంటే ఆవిడకి ఇష్టం. శుక్రవారం నాడు వచ్చినప్పుడు గులాబీ పువ్వుల దండు కూడా ఒక్కొక్కళ్ళు పట్టుకొస్తూ ఉంటే, అమ్మవారికి వేస్తూ ఉంటే అమ్మ ఎంతో ఆనందపడిపోతుంది అనమాట. అవే గులేబీ కవళి అంటే, వేరే గులేబీ కవళి అంటే వేరేం లేదు. ఇలాంటి అద్భుతమైన రకరకాల పుష్పాలు ఉన్నాయి అక్కడ. సువాసనలతో ఆ ప్రదేశం అంతా ఘుమఘుమలాడిపోతుంది. అగరత్తుల చెట్లు కూడా ఉన్నాయి, అప్పట్లో కూడా ఉందన్నమాట అంబికాధర పార్వతి. అంచేది అగరత్తుల చెట్లు అక్కడ కనబడుతున్నాయి. అగరుద్రుమములు అంటారు. భారతంలో బాగా వర్ణిస్తారు, ఈ కథను కొంచెం క్లుప్తంగా వర్ణిస్తాడు. చందన తమాల తరులందు అగరుద్రుమములందు అని, చందన వృక్షాలు అగరు వృత్తుల యొక్క చెట్లు అని, అటువంటి ఆ చెట్ల కింద వాటి కింద హాయిగా విహరిస్తున్నాడు. అక్కడ ఒక తమాషా జరిగిందిట. ఏమిటా తమాషా? ఒక 2 చీమలు సరదాగా తిరుగుతున్నాయి. ఆ చీమలు చూశాడు ఈయన. అప్పటి వరకు జంతువుల భాష వచ్చని ఈయనకి తెలియదు. ఈయనకి పుట్టుకతో బైబర్త్ వచ్చేసే కొన్ని తెలియదు. కొన్ని మనం ఊహించం, హఠాత్తుగా ఎప్పుడో బయటపడతాయి. నేను 1986లో ఉపన్యాసం చెప్పడానికి ఓ చోట ఒప్పుకున్నాను. ఉపన్యాసానికి ఒప్పుకున్నప్పుడు సుందరకాండ చెప్పమన్నారు. అప్పటి వరకు ఇళ్లలో చిన్న చిన్న పురాణాలు చెప్పడమే కానీ స్టేజీలు ఎక్కువ ఉపన్యాసాలు చెప్పడం అనేది, మైకు ముందు కూర్చొని చెప్పడం అనేది అదొక విచిత్రం. ఉపన్యాసం చెప్పడానికి 1 గంట ముందు సుందరకాండ చదవడం, 100 శ్లోకాలు, అవి కంఠస్థం వచ్చేసివేంటో. అక్కడికి వెళ్ళి చెప్పేసరికి పుస్తకం లేకుండా, అయ్యి బాబో 100 శ్లోకాలు, ఇప్పుడు చూస్తే ఆ సారాంశం అంతా కథ నేను టకటగా చెప్పగలుగుతున్నాను, నాకు జ్ఞాపక శక్తి ఉంది అని నాకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు జరగకుండానే భాగవతం అంతా పురాణం చెప్పేవాడిని. ఇప్పుడు పోతన భాగవతం ఇవాళ మీకు పుస్తకం లేకుండా మస్తకంతో చెప్పగలుగుతున్నానంటే ఆనాడు ఆ 100 పద్యాలు పొద్దున్న చదవడం, సాయంత్రం పురాణం చెప్పడం. అప్పటిదాకా అంత ధారణ ఉందని నాకే తెలియదు. ఆ ధారణ ఉంది కాబట్టి క్రమంగా అవధానం అయ్యాం సహస్రావధానాన్ని. మన వాగ్దేవి సహస్రావధాన సమాఖ్య వాళ్ళు కృషి చేసి లక్షలు ఖర్చు పెట్టి నభూతో నభవిష్యత్ అన్న రోజుల్లో చేయించినప్పుడు 756 పద్యాలు 207 నిమిషాలు అప్పచెప్పడం అంటే దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ అదనమాట. మనిషికి తనలో శక్తి ఉన్నట్టు భగవద్ అనుగ్రహంతో తాను గుర్తించాలి. ఆ భగవద్ అనుగ్రహంతో దాన్ని కృషి సాధన చేయాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. లేకపోతే ఒక పురాణం ఏకధాటిగా అలా చెప్తూ పోవాలంటే ఎన్ని పాత్రలు ఎన్ని కథలు అలా చూస్తూ పెడితే చదవడానికి కూడా మనకు సమయం సరిపోదే, ఎలా చెప్పగలుగుతాం? అదే భగవతత్వం. దానిని తన గుర్తింపుతో పదును పెట్టుకుంటూ పోవాలి. ఎక్కడ పద్యమో దాంట్లో భారతం లింక్ ఉంటుంది, ఓ తోట భాగవతం లింక్ ఉంటుంది, మరో తోట ఉంటుంది. ఈ పేర్లు ఈ ప్రదేశాలు ఎన్ని ఒకటా రెండా చెప్పడానికి, ఒకటా రెండా చెప్పక ఒకటొకటిగా ఉదధియందు నూర్ములు ఓలిం ప్రకటితములుగా పాత్రలు చకచకమని ఎట్లు సాగ. అంచేత చకచకమని సాగాలి అంటే అది నూటి నూరుపాడు అనేక జన్మల సుకృతం, అది భగవద్దత్తం, దాన్ని గుర్తించటం. అలాగే ఈయనకు కూడా ఆ సమయం బయటకు వచ్చింది. అక్కడ జరిగిన దృశ్యం ఏంటంటే భార్యామణితో వెళ్ళేసరికి ఓ రెండు చీమలు పెడుతున్నాయి. హఠాత్తుగా మగ చీమ ఆడచీమ దగ్గరికి వెళ్ళింది. ఆడచీమ ఏమో చీ చీ పో నా దగ్గరికి రాకు అంటుంది. ఏమిటి ఈ మధ్యన నువ్వు తిరుగుళ్ళు తిరుగుతున్నావు, దేశాలు తిరుగుతున్నావు, నన్ను పట్టించుకోవట్లేదు, నా దగ్గరకు రావట్లేదు అంటుంది. ఎక్కడికి వెళ్ళి ఈ మొగుడు పిల్లలు కూడా ఇదే, ఏ ఊళ్ళు తిరిగావు ఏమేమి చూశావు ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు అని పాతకాలంలో భార్యాభర్తల సినిమాలో అత్యద్భుతమైన పాట రాశాడు. ఈ చెమలు చూసి రాశాడు, దోమలు చూసి రాశాడు అంటే ఎప్పుడు ఇదే తగాదా ఆయన చూశాడనమాట. ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా ఇతరులతో పని ఏమి జోజో, ఇది మంచి సమయము జోజో. చాలా గొప్ప పాట విన్నారు కదా మీరంతా కూడా. అని చేత చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీ తండ్రి ఊటి పడ్డాడు చక్కని నా బాబు జోజో, చల్లని నా తండ్రి జోజో అని సూర్యకాంతం రేలంగి కూడా చక్క పాడుతూ ఉంటారు. ఈ సూర్యకాంతం రేలంగి ఇప్పుడు ప్రస్తుతం చీమలు జన్మెత్తారనమాట. అక్కడ ఈ చీమల రూపంలో వాళ్ళు అదేట మగచీమ ఆడచీమ దగ్గరికి వెళ్ళి నన్ను నేను తిట్టకే తిట్టకే అంటున్నాడు. నత్వయా సదృశీలోకే కామిని విద్యతే క్వచిత్ కాత సంస్కృతంలో రాశారు, తెలుగులో కాకుండా. భార్యామణి నత్వయా సదృశీ కామినీలోకే క్వచిత్ విద్యతే అన్నాడట మగ ఆయన భార్య దగ్గరికి. నీలాంటి అందగత్తె భార్య ఈ లోకంలో ఎక్కడ ఎంత తపస్సు చేసినా దొరుకుతుందా భామామణి, ఇంత చక్కని రంభవి ఇంట్లో ఉన్నావు, నేను బయట ఎక్కడ దొరుకుతాను అన్నాడనమాట. మహాసౌందర్యం, నడుము సన్నదాన, కటి ప్రదేశిందాన, నడక ధీరమైనదాన, బంగారు ఛాయదాన, సుందరీమణి బాబోయ్ నన్ను పొమ్మనకు బెల్లం తెచ్చాను, నీకు బెల్లం ఇష్టం, నాకు చక్కెర ఇష్టం, నీ కళ్ళు దంతాలు, నువ్వు తినకుండా నే తిన్నా, నీకోసం నా కోసం టిఫిన్ తెచ్చా, నీకు బెల్లం కాబట్టి బెల్లం ముక్క తెచ్చాను, నాకు ఏమో పంచదార తెచ్చా, ఇద్దరం కూర్చుని చక్క భోజనం చేద్దామే అని బతిమాలుతున్నట్టు. ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా నేను అన్న దాంట్లో పడి ఎక్కడ రవ్వంత కూడా కల్పించలేదనమాట. అందుకని అందుకని సులక్ష నేత్ర రదన గుడ శర్కర వత్సల భోక్ష్యసే మయి భుక్తేత్వం స్నాశిస్నాతే తథామయి, మనిద్దరం కలిసి భోంచేద్దాం, నేను తినకపోతే నువ్వు తినవు, నేను స్నానం చేయకపోతే నువ్వు స్నానం చెయ్యవు, నేను దూరదేశానికి వెడితే నేను వచ్చేదాకా మా ఆయన రాలేదు బాబోయ్ అని ఏడుస్తూ ఉంటావు, నేను కోపిస్తే భయంతో వణికిపోతావు, అటువంటి నువ్వు ఇప్పుడు నా మీద ఎందుకు ఇంత కోపం తెచ్చుకున్నావు, ఇంత పతివ్రతవి, ఇలా నన్ను గంటే వస్తున్నావేమిటి, కాలుతో తంతున్నావేమిటి, ఏం జరిగింది, నీకోసం బెల్లం తెచ్చాను, పంచదార తెచ్చాను, అత్తెచ్చాను, ఇత్తెచ్చాను అంటూ ఉంటే మగచేమ మాటలు విని ఆడచేమ కోపంతో ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుందిట. అన్ని దొంగ మాటలే, చేయవలసిన పనులన్నీ చేసేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇలా చేస్తున్నారా అందిట పాపం. ఆవిడ పాపం నేనేం చేశానన్నాడు మళ్ళీ ఈయన కాళ్ళ మీద పడి. పిపీలిక తత్సాదృశ్యాన్మయా దత్తం అన్యస్య వరవర్ణిని, ఆవిడ ఇద్దరు సంభాషణ చూడండి ఏమిటేమిటి. నా దగ్గరకు వచ్చి నేను ఏ పాప మెరగను అని ఇప్పుడు కాళ్ళ మీద పడతావా దొంగమూగుడా నువ్వు. ఈ దొంగమూగుడు అనేది సినిమా తీస్తుంటారు నా అనుమానం. అసలు ఈ టైటిల్స్ అన్ని ఈవిడ ఈ చీమగారు అన్నారు ఏమని, నువ్వు నన్ను ఎందుకు పలకరిస్తావు, పలకరించుకునే నీతో మాట్లాడను, ఏమిటో అపరాధం చెప్పకుండా నన్ను మాట్లాడు మాట్లాడు అంటే ఎలా భార్యామణి అని మళ్ళీ పాపం మగచీమ గారు కొంచెం బతిమాలుకుంటాడు. జాగ్రత్తగా వినాలి, ఇంటికి వెళ్ళాక ఎలా బతిమాలాలో కొంచెం ట్రైనింగ్. నిన్నటి దినం నువ్వు చేసిన పని నేను చూడలేదా? ఆ పక్కింటి వాళ్ళు ఇంట్లో దూరి లడ్డూ పట్టుకొచ్చి ఉద్యానవనంలోకి పట్టుకొస్తే నాకు పెడతాం అనుకున్నా, ఈ లడ్డూ పొడి పట్టుకెళ్ళి ఇంకొక అమ్మాయికి అంటగట్టి తినిపించలా అందిట. అది రహస్యం. చీమల్లో కూడా ఈ గందరగోళం ఉంటుందని ఇప్పుడు అర్థమైంది మనకి. చీమ అయినా దోమ అయినా బుద్ధి బుద్ధేరా అన్నారు. లడ్డూ పట్టుకొచ్చిందిట, నాకివ్వక మరొక ఆడు చీమకి ఇచ్చావు, నేను చూశాను. వెంటనే మగచీమ ఎంత తెలివైందండి, అబ్బెబ్బెబ్బే కాదు, తత్సాదృశ్యాన్మయ దత్తం అన్యస్య వరవర్ణిని, లేదు నేను నీకేనే పట్టుకొచ్చాను లడ్డు, వెనక నుంచి చూసి ఎర్రచీర కట్టుకున్నదే నా పెళ్ళం అనుకున్నట్టుగా ఆ రంగును చూసి పొరపాటు పడిపోయి నువ్వే అనుకుని తీరా ఆవిడ నోట్లో పెట్టేశాక నువ్వు కాదని అర్థమైపోయింది అన్నాడు. ఇదిట తత్సాదృశ్య అంటే అచ్చం నీలాగే ఉంది, మయా దత్తం అన్యస్య వరవర్ణి, అచ్చం నీలాగే ఉన్న చీమను చూచి పొరపాటున నా భార్య అని అనుకుని పెట్టేశాను నోట్లో, తీరా పెట్టేసిన తర్వాత నువ్వు కాదని అర్థం, ఎందుకని ఏం చేయను అప్పటికే పెట్టేశాను, నువ్వేమన్నా అనుకుంటావేమో అని బెంగెట్టుకుని బాధపడ్డా, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయను, ఈసారి నీకున్న చీరలకు వెనక అతల పేరు కూడా రాసేద్దాను, నీ శరీరం మీద నా పేరు చెక్కేస్తాను, ఏ కోపించకు, ఈ అపరాధం క్షమించు, లెంపలేసుకుంటాను, ఈ జీవితంలో ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, ఇదే చెప్పాడు ఆయన. నైతదేవం కరిష్యామి నా ఏతత్ ఏవం కరిషామి, ఇలా ఎప్పుడూ చెయ్యను. స్పృశామి పాదౌ సత్యేన ప్రసీద ప్రణతశమి, నీ కాళ్ళు అట్టుకుంటాను. స్పృశామి అంటే స్పర్శిస్తాను, ఏమిటి పాదవు నీ కాళ్ళు అట్టుకుంటాను, నా ఎడల ప్రసన్నురాలవుక, నేను నువ్వు కోపగిస్తే తట్టుకోలేను, నమస్కరిస్తాను, అనుగ్రహించు అనుగ్రహించు. ఇలా పలికి పలికి కాళ్ళు పట్టుకోగానే చీమ ప్రసన్నురాలయ్యిందిట. వెంటనే శ్రుత్వ సా ప్రసన్న పోతద, చీమలు అలా ప్రసన్నమై అవి రెండు కలిసి ఇంకెప్పుడు ఇలా చేయకే, ఈసారి కూరుకుంటున్నాను అని ఈవిడంది చేయని ఆయన ఒట్టెట్టాడు. మొత్తం మీద వాళ్ళిద్దరూ ఒకటయ్యారట. ఆ విధంగా వాళ్ళిద్దరూ అనుకోవడం ఈయన విన్నాడు. ఆ చీమలు మామూలుగా వెళ్ళిపోతే పట్టించుకోడు, కానీ ఈ మాటలన్నీ చీమల సంభాషణ కూడా వినబడిపోయింది. ఆయన చెవులు అంత మహాయోగం చేసుకున్నాయి, జంతువుల భాష అర్థమయ్యింది. ఆశ్చర్యం, బ్రహ్మదత్తుడు తెల్లబోయాడు. విష్ణుదేవుని అనుగ్రహం వల్ల సర్వ ప్రాణుల ధర్మాల్ని నేను ఎరిగాను, అందువల్ల ఇది అర్థమైంది, నాకు ఈ శక్తి ఉందని నాకు ఎంతవరకు కూడా తెలియలేదు అనుకున్నాడు. ఈ కథ వింటున్నారుగా ఋషులు, సూతుణ్ణి అడిగారు, ఏమయ్యా భూలోకంలో ఇంతమంది పుట్టారు, వాళ్ళల్లో ఈ ఏడుగురిలో ముగ్గురు మాత్రం కారణాల వల్ల, ఒక నలుగురేమో పండితుడి ఇంట్లో పుట్టారన్నావు, ఇద్దరేమో మంత్రులు అయ్యారన్నావు, ఒక ఆయన బ్రహ్మదత్త మహారాజుగా పుట్టారన్నావు, ఈ సోదరులకి లేని శక్తి ఇతనొక్కడికి ఎందుకు వచ్చింది, ఈ బ్రహ్మదత్తుడు అపూర్వంగా ఈ ప్రాణుల ధ్వనులు ఎలా తెలుసుకున్నాడు, ఏడు చక్రవాక పక్షులలో ఈ ముగ్గురు కాక మిగిలిన నలుగురు ఏ వంశంలో పుట్టి వాళ్ళేం చేస్తున్నారు, ఈ ముగ్గురు తెలుస్తున్నారు, రాజుగారుగా ఒకడున్నాడు, మంత్రులుగా ఇద్దరున్నారు, తక్కిన నలుగురు సంగతి ఏమిటి అని అడగ్గా చాలా గొప్ప మాట అడిగావు. ముందు బ్రహ్మదత్తుని యొక్క పాత విశేషముడు చెబుతా విను. ఈ బ్రహ్మదత్తుడి తండ్రి కైలాస పర్వతానికి వెళ్ళాడని మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం, అది మర్చిపోకండి. విభ్రాజ వంశంలో పుట్టాడు ఆయన, వైభ్రాజుడు అంటారు. అసలు ఆయనకి మరో పేరు కూడా ఉంది, అణుహుడు. అతడు పాంచాలరాజు. అతడు కైలాస పర్వతంలో యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన తర్వాత ఇంటికి వచ్చాడు, సంతానం లేదు అతనికి. పుత్రుల కోసం ఏం చెయ్యాలి అని తన పండితుడైన పురోహితుడిని అడిగాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఆరాధయామాస విభుం తీవ్ర వ్రతపరాయణ పుత్రార్థి దేవదేవేశం హరిం నారాయణం ప్రభుం. శ్రీమన్నారాయణునికి ఇష్టమైన పుత్రవ్రతం అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం ప్రకారంగా ఆరాధించు. ద్వాదశి నాడు అడవి పంది తవ్వినటువంటి మట్టి పట్టుకొచ్చి ఆ మట్టితోటి భూమిని అలికి దాని మీద ఆ మట్టి ముద్ద పెట్టి దాని మీద బంగారంతో తయారు చేయబడిన లక్ష్మీనారాయణుల ప్రతిమని పెట్టి నువ్వు ద్వాదశి ద్వాదశి నాడు ఉపవాసం ఉండి బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టి ఆ ఉపవాసం రోజు కేవలం కొన్ని ఆవు పాలు తప్ప మరేం తాక్కుండా చెయ్యి అనగా ఆయన తీవ్రంగా నిష్ఠతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించాడు, ద్వాదశి వ్రతం చేశాడు, పుత్రద్వాదశి వ్రతాన్ని చేశాడు. తీవ్ర వ్రతపరాయణుడు అంటే మామూలుగా కదా అక్కడ అన్నది, మహా తీవ్ర వ్రతపరాయణ, అంత తీవ్రంగా చేశాడనమాట, కఠోరంగా చేశాడు నియమాలు పరిపాలిస్తూ. నారాయణ నామస్మరణం అలా చేశాడట,
దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ.
చెప్పండి.
దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ నీలీలయన్నతరమా భక్త పారిజాతమా దేవదేవ సకల భువన సంచాలక ఆ సకల భువన సంచాలక ముని సన్నుత కావ్యలోల సకల భువన సంచాలక ముని సన్నుత కావ్యలోల అఖిల ధనుజ సంహారక అఖిల ధనుజ సంహారక దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ నీలీలన్నతరమా భక్త పారిజాతమా దేవదేవ నారాయణ పరం ధామ పురుష.
అంబికా దర్బార్ భక్తి వారి అష్టాదశ పురాణ ప్రబంధంలో 10వ పుష్పం, మత్స్యపురాణంలో కౌశిక పుత్రుల యొక్క దివ్య కథా విశేషాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. పరమ లీలాస్వరూపం అమ్మవారి యొక్క లీలాస్వరూపం ఈ సృష్టి. కాలి గోళ్ల నుంచి దశావతారాలనే సృష్టించినటువంటి అమ్మవారికి ఈ భువన బ్రహ్మాండాలను సృష్టించి దీనిని రకరకాల ప్రవర్తనలు కలిగిన మానవుల ద్వారా చక్కగా నడిపిస్తూ ఉంది. ఈ అనంతకాల ప్రవాహంలో ఎక్కడ పుట్టామో, ఎక్కడికి ప్రవాహంలో కొట్టుకుపోతున్నామో, ఎక్కడికి తేలుతున్నామో తెలియదు. అందుకే ఉన్న 4 రోజులు తమ జీవితాన్ని సంపూర్ణంగా భగవత్ కైంకర్యం చేయడం తప్ప మానవుడు చెయ్యగలిగింది మరొకటి లేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించటం తెలివి తక్కువ అన్నారు. జరిగేదాన్ని ఎలా చూసుకుంటూ పోవటమే అదే ఒక బ్రహ్మానందం, అదొక విచిత్ర కమనీయ కావ్యం ఈ సృష్టి అంటే. ఒక్కొక్కప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా మానవులం కాబట్టి ఎన్ని పురాణాలు విన్నా ఈ భూమి మీద ఉండే వాతావరణాన్ని బట్టి నాకు ఈరోజు ఈ మంచి జరిగింది లేక ఈ చెడ్డ జరిగింది, పలానవాడు ఉపకారం చేశాడు పలానవాడు అపకారం చేశాడు అని కుంగిపోతూ పొంగిపోతూ అలా 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 జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. ఎప్పుడూ బెంగపెట్టుకోక్కర్లా. ఏది శాశ్వతం కాదని మనకు తెలుసు. ఉన్న 4 రోజులు ఒక్కొక్కప్పుడు తట్టుకోలేని కారణం చేత దుఃఖం వస్తుంది. అటువంటి దుఃఖం తాత్కాలికమైన జ్ఞానమే తప్ప నడిపించేది నడిచేది సర్వం లీలామయ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తిని మనువు మనస్సులో మరొక్కసారి సంపూర్ణంగా నమ్మి శ్రీమన్నారాయణుడిని మళ్ళీ ప్రశ్నించాడు. స్వామి, 7 కొడుకులు యోగులై చివరికి మళ్ళీ భూలోకంలో పుట్టారు. రాజవంశంలో కొందరు, విడిగా కొంతమంది. అందులో బ్రహ్మదత్తుడికి మాత్రం పక్షుల జంతువుల మాటలు కోతలు అర్థం చేసుకునే దివ్యశక్తి వచ్చిందన్నావు. తక్కిన వారికి ఎందుకు రాలేదు? సరే తక్కిన వాళ్ళు ఏమయ్యారు అని అడిగితే అప్పుడు ఆయన ఈ బిభ్రాజవంశంలో అనుహుడనే రాజు, ఆయననే వైభ్రాజుడు అంటారని, ఆయనే కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరంలోకి విహారానికి వెళ్ళాడని, ఆయనని చూచే ఈ ఏడుగురిలో ఆఖరివాడు అలాంటి రాజపదవి కావాలని కోరుకోవడం, ఆ రాజుగారు కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసన చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే పరాక్రమవంతుడు, సంస్కారవంతుడు, త్యాగశీలి, ఇవన్నీ కాకుండా పశుపక్ష్యాదుల సంభాషణాలు అర్థనం చేసుకునే ఒకనొక మహోపాసన మహావరం కలిగినటువంటి కొడుకు కావాలని కోరడం, విష్ణుమూర్తి ఆయనకు అలాగే వరం ఇవ్వడం జరిగింది. ఆ వర ప్రభావం వల్లే ఈ బ్రహ్మదత్తుడికి చీమల మాట, దోమల మాట, గొల్ల భామల మాట, అన్ని మాటలు కూడా ఆయనకు అలాగా అర్థమవుతూ వస్తూ ఉన్నాయి. సర్వ ప్రాణులలో దయ కలిగిన వాడు ఆయన, బలములో కూడా అధికుడట. పారగం సర్వశాస్త్రాణం ధార్మికం యోగినాం వరం. అతడు సమస్త శాస్త్రాలలో పారంగతుడయ్యాడు, మంచి ధార్మికుడు, యోగులలో ఇక అంత గొప్పవాడు లేడు. సర్వసత్వ రుతజ్ఞుడయ్యాడు, చీమల యొక్క సంభాషణ అందుకే అర్థం చేసుకున్నాడు. ఇంకా తక్కిన వాళ్ళల్లో ఇద్దరేమో మంత్రి గారికి కొడుకులై పుట్టి ఇతనికే మంత్రులయ్యారు. అదిగో ఆ మంత్రులిద్దరూ కూడా రాజుగారితో తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మిగతా నలుగురు ఏమయ్యారు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మదత్తుడు ఉండే ఆ పాంచాల రాజధానీపురంలోనే విద్యాచండు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు. వృద్ధ ద్విజశ్చిదాయాద విప్రా జాతిస్మరాద్విజా. విద్యాచండు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు, బాగా చదువుకున్న పండితుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, సమర్థుడు, ఏ విషయమైనా తెలుసుకోవాలి అని కోరిక కలిగినవాడు. ఈ సృష్టిలో ఒక్కొక్క జీవిది ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్క జీవిది ఒక్కొక్క రకమైన విద్య. ఏ జీవి పనికి మాలినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి అజ్ఞానంలో పడి పేదవాళ్ళను, లేకపోతే పెద్దగా ఐశ్వర్యాలు లేకపోవటం వల్లనో, లేకపోతే ఉద్యోగాలలో తక్కువ ఉండడం వల్లనో, ఇంకో కారణం చేతనో ఏదో ఒక తాత్కాలికంగా అవమానం చేస్తాం. అది పెచ్చ. ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి చూడమంటే మళ్ళీ ఇందులో ఒకడిని తక్కువ ఒకడిని ఎక్కువ ఏంటి? ముష్టివాడికి కూడా చూడగానే వాడిలో దైవం విష్ణు స్వరూపుడని భావించి పాదాలకు నమస్కారం చేసే ఒకనొక దివ్య సంస్కారం మానవుడికి కావాలి. అది వస్తే ఇంక వాడికి పునర్జన్మ రాదు. పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అంటే దానికి ఒకటే, సకల ప్రాణులలో చరాచర జగత్తులో పరమాత్ముణ్ణి దర్శనం చేయగలగాలి. అటువంటి వాడట ఈ వృద్ధ బ్రాహ్మడైన విద్యాచండు. అందుకే ఆయనకి విద్యలో చండు అని పేరు వచ్చింది. చండత్వం అంటే ఇంకా తిరుగులేని విద్య అన్నమాట. ఎప్పుడైతే తిరుగులేని విద్య ఉందో ఇంకప్పుడు అలాగే ఉండే. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడట, పేదవాళ్ళు, అవివాహితలు, సంతానం లేని వాళ్ళు, రోగాలతో అలమటించేవాళ్ళు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళల్లో స్త్రీలు పురుషులు ఎవరుంటే వాళ్ళందరినీ పిలిచి బ్రహ్మ విద్యను ఉపదేశించి మంత్రోపదేశం చేసేవాళ్ళు. వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుని, అమ్మలారా, తండ్రులారా, ఇవాళ కాకపోతే రేపైనా మీకు అందరికీ మోక్షం తథ్యం, అనేక జన్మల దుష్కృతాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాం, బాధపడకండి, దుఃఖించకండి, తాత్కాలికమైనటువంటి కష్టాలకి కుంగిపోయి శాశ్వతమైన కైవల్యాన్ని కోల్పోకండి. ఎందువల్లంటే ఎక్కువ దుఃఖం వచ్చేస్తే ఒక్కోసారి దేవుడి మీద కూడా మనకి తిరుగుబాటు వస్తుంది. ఏం దిక్కుమాలిన దేవుడా, మమ్మల్ని ఏడిపించేస్తున్నావు, ఇన్నాళ్ళు కష్టపెడతావా అని అనిపిస్తుంది. అనిపిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇలాగ పత్రం అయిపోతూనే ఉంటాం. అనిపించకుండా ఉండాలి అంటే మనస్సులో ప్రచండమైన అధ్యాత్మతత్వం ఉండాలి. ద్రౌపది కంటే కష్టం, సీత కంటే కష్టం పడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? భర్తలు ఎదురుగుండా పరాక్రమవంతులు, కొండలెత్తగలిగిన భర్తలు ఎదురుగుండా ఉన్నారా? వాళ్ళు ఎదురుగుండా దుశ్శాసనుడు చీరలు లాగేశాడు ద్రౌపదికి. ఒక్క క్షణం ఆవిడ వెంగెట్టుకోలేదు. భర్తలు అటువంటి వాళ్ళైనా కృష్ణుడిని నమ్ముకుంది. అది కాక అజ్ఞాతవాసంలో దుష్టుడు కీచకుడు అమాంతంగా వెంటబడి తన్నాడు నిండు సభలో, విరాట మహారాజు సభలో. అక్కడ మళ్ళీ భీముడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ధర్మరాజు, అయినా తన్నాడు. అప్పుడు కూడా భారతంలో ఆవిడ ఏమందో తెలుసా? మహాపతలకుం పరిహరణంబు హరిస్మరణంబా అందిట. మహా ఆపదలకి పరిహరణం హరిస్మరణ. ఆపదలు తొలగాలి అంటే భగవన్ నామ సంకీర్తన తప్ప మరొకటి లేదు అని ఆ పుండరీకాక్షుని మనస్సులో నిక్షేపించుకుంది. కృష్ణ వాసుదేవ అనుకుంది, ఆ కష్టంలోంచి బయటపడిపోయింది. అప్పుడే గనక ఈ కృష్ణుడిని నమ్మాను, ఆయన నన్ను రక్షించలేదు, ఈ సభలో నాకు అవమానం జరిగింది అని దండెత్తుంటే ఆవిడ కష్టం తీరడమో తీరపోవడమో పక్కన పెడితే అజ్ఞానంతో పతనావస్థకు వెళ్ళిపోయేది, మళ్ళీ సామాన్య జీవి అయిపోయేది. ఎట్టి కష్టం వచ్చినా ఆవిడకి కృష్ణుడి మీద చెదరని భక్తి ఉంది. కష్టం ఎక్కువ అయ్యే కొద్దీ భక్తి పెరిగేది. అది అదిగో ఆ స్థితి రావాలి, గుండె నిప్పరం ఉండాలి, ఆపదలలో కలత పడకూడదు అని ఆయన ఇక్కడ చాలా రెండు గొప్ప ముక్కలు చెప్పాడండి. ధృతిమాన్ తత్వదర్శీచ వృద్ధచండ తథోత్సుక నామత కర్మతశ్చైతే సుదరిద్రశ్యతే సుతాహ. అదిట ఆయన తన పేరుకు తగినట్టే మంచి ధైర్యవంతుడు. ధృతి అంటే మనిషిలో కలవరపడని ధైర్యం ఉండాలి. మన దగ్గరకు వచ్చేవాళ్ళు, వాడికి ఆ డబ్బు వచ్చింది, మీకు ఈ డబ్బు రాలా, మీరు దీనికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు ఆ కీర్తికి ప్రయత్నం, దగ్గరకు వచ్చేవాడు సలహా చెబుతారు, ఇంకా అవార్డులు పొందడానికి ప్రయత్నం చేయండి అని. ఏమిటి ప్రయత్నం చేస్తే వచ్చేదా? నువ్వు ఎంత గింజుకున్నా నీకు ఎంత రావాలో అంత వస్తుంది, రాకూడనిది రాదు, రావాలనుకున్నది ఇంట్లో కూర్చునే వస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతే, ప్రయత్నం చేయకపోయినా ఒకటి. అలాగని ప్రయత్నం చెయ్యడం మానమంటలో వాడు, దానికోసం ఏడవ, నాకు అది రాలేదు ఇది రాలేదు, ఏమిటి ఏడ్చేది, ఏడిస్తే వచ్చేది లేదు. అదొక విచిత్ర సృష్టి రహస్యం అంతే అది. ఊహించలేము మానవుడికి ఎప్పుడు ఏది వస్తుందో చెప్పలేం. అలాగే మానవుడికి జిజ్ఞాస ఉండాలి. ఎప్పుడు నేను ఈ దైవతత్వాన్ని, అధ్యాత్మతత్వాన్ని తెలుసుకోవాలి, అది ఉండాలి. అందుకని ఇతను ఏమన్నారు, జిజ్ఞాసు అన్నారు. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరికే జిజ్ఞాస. జిజ్ఞాస అంటే అర్థం ఏంటన్నమాట, జ్ఞాతుం ఇచ్ఛా. అది కాబట్టి ఎప్పటికప్పుడు ఇంకా ఈ పరమాత్మ తత్వం ఏమిటి అని తెలుసుకోవాలని కోరుకుతూ ఉంటాట. మనలో ఇంకా మూర్ఖులు ఉన్నాం కాబట్టే శివుడు వేరు, విష్ణు వేరు, అమ్మవారు వేరు అంటూ కొట్టుకు తోస్తున్నాం. అసలు ఈ సృష్టిలో ఉన్నది ఒకే ఒక్క తత్వం, ఆ తత్వాన్నే భగవంతుడు ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు. వెలుతురికి పేరేమిటి? చరాచర జగత్తంతా వ్యాపించినటువంటి మహాద్భుతమైన శక్తికి పేరేమిటి? ఈ ట్యూబ్ లైట్లో ఉంటే ట్యూబ్ లైట్ అన్నాం, ఫ్యానులో ఉంటే ఫ్యాన్ శక్తి తిరుగుతుంది. అది అలా ఫ్యాను రూపంలో తిరుగుతున్నది, ట్యూబ్ లైట్ రూపంలో వెలుగుతున్నది, గుడ్డి దీపంగా వెలుగుతున్నది, నియాన్ లైట్లో, మెర్క్యూరీ లైట్లో, ఇంకో లైట్లో, ఏ లైట్లో ఉన్నదైనా చివరికి ఉన్నది ఏమిటి? శక్తి, విద్యుత్ శక్తి. వేదం అందుకే ఏం చెప్పింది? అసలు పరమాత్ముడికి రూపం లేదు, ఆ రూపం లేనివాడు ఏమయ్యాడు? సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. అతడే బ్రహ్మ, సశివ అతడే శివుడు, సహరిహి అతడే హరి, సేంద్ర అతడే ఇంద్రుడు, సహ అక్షర అతడే నాశనం లేనివాడు, పరమస్వరాట్ తనకి తానే ఒక గొప్ప ప్రభువు, తనకి తానే అధిష్టాన దేవత. ఆయన్ని మీరు ఏ పేరుతో పిలుచుకోండి అంతే. నీకు ఏ పేరుంది అని అడిగారు గోపికలు కృష్ణుణ్ణి. నాకు పేరే లేదుగా, మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు, నేను అనామకుణ్ణి బహునామకుణ్ణి అన్నాడు ఆయన. ఇంకెంతకంటే ఏంటి, తాను చెప్పింది పరమాత్ముడు. అత్త అర్థం చేసుకున్నారు కాబట్టి గోపికలు ఏకాంత భక్తురాళ్ళు అయ్యారు. అర్థం చేసుకోక ఇప్పటికి కూడా శివాలయానికి వెళ్ళనని ఒట్టు పెట్టుకున్నవాడు, కొంతమంది విష్ణు ఆలయానికి వెళ్ళనని ఒట్టు పెట్టుకునే పిచ్చపీనుగులు, మరి కొంతమంది అమ్మవారి గుడిని చూడనని, కొంతమంది బొమ్మవారి గుడిని చూడనని, ఇంకోటిని ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణిలో భగవంతుడిని చూడలేకపోతే వాడు బతకడం అనవసరం అన్నారు. భగవద్గీతలో సునిచైవ శపాకేచ పండితాః సమదర్శినః, కుక్కలో కుక్క మాంసం తినేవాడిలో కూడా పండితులు ఒకే తత్వాన్ని చూస్తాడట. అలా చూడలేకపోతే వాడు తత్వదర్శి ఎలా అవుతాడు? తత్వదర్శి కాని వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళాడు. వారి వారి తినే తిండిని బట్టి, వారి వారి సంస్కారాలను బట్టి, వాళ్ళ వాళ్ళ గురు పరంపరను బట్టి మనలో అజ్ఞానాలు ఏర్పడిపోతాయి అని మళ్ళీ ఆయన వరుసగా మనకి వారి వారి లక్షణాలను వివరించాడు. అందుకని ఇక్కడ అటువంటి జిజ్ఞాసతో బోధ చేసేవాడట ఈ చండ్రుడు, ఉజ్జాచండ్రుడు. అయితే దరిద్రుడన సుదరిద్ర, మామూలు దరిద్రుడు కాదు, పరమ దరిద్రుడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంతా కూడా నారాయణ స్వరూపులే. వాళ్ళని చూచి మనం ఎంత గౌరవిస్తే మనకి భగవంతుడు అంత శక్తిని ఇస్తాడు. ఈ విషయంలో మీరు నేను అని కాకుండా మహాత్ములు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనం భౌతికంగా సంసారంలో ఉన్న కారణం చేత, ఈ ప్రపంచంలో ఉన్న కారణం చేత ఒక్కొక్కసారి కటువుగా మాట్లాడేసి ముఖ్యంగా దరిద్రుల్ని, ఇలాంటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. పేదవాళ్ళని చేతలకు యాచించడానికి వచ్చామని తిడుతూ ఉంటాం. నోటితో లేదనకు, నీ శక్తి లేకపోతే చేతితో లేదు అను అంటాడు శాస్త్రంలో. అంటే ఏంటి, ఇంటికి వచ్చిన వాడిని నోటితో లేదనకుండా, నీ దగ్గర డబ్బులు లేవనుకో, రెండు బియ్యం గింజలే చాలు, నీ దగ్గర 10 గింజలు ఉంటే 2 పంపించు, వాడికి అర్థం అవుతుంది బాబు లేదు వీడు అనలేకపోతున్నాడని. ఓ దండం పెట్టి ఊరుకో, వాడు తిట్టుకున్నా పొగుడుకున్నా నీకు అనవసరం. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయడం వల్ల నువ్వు కొంప కొల్లేరైపోయి నశించిపోయేది ఎప్పుడూ లేదు. ఇంటికి నేను చూస్తూ ఉండగా ఒకసారి అంబికా కృష్ణ గారితో 1.5 గంటలు నేను మా అన్నయ్య కలిసి, మా 2 అన్నయ్య పాల్వంశయ్య కలిసి మాట్లాడటానికి వెళ్ళాం. ఏదో చిన్న పని మీద ఆయన పిలవడం ఒకసారి వెళ్ళడం జరిగింది. నేను చెప్పింది అప్పుడు 5-6 ఏళ్ల క్రితం మాట. ఎంతమంది వచ్చారండి, వాడేమో యాడ్యం అంటాడు, వాడేమో ఏదో ఇంకోటి అంటాడు, వాడు విశ్వ హిందూ పరిషత్ అంటాడు, వాడు ఆర్ఎస్ఎస్ అంటాడు, వాడేమో ఇంకో గుడి అంటాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు ఆ రోజున. ఓ అరే బాబోయ్ ఈ సంస్థానం ఏమిటని, ఎంత ఇచ్చారనేది ఓ పక్కన పెట్టండి, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ ఆయన చూడగానే ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది వీడికి ఎంత ఇవ్వచ్చు అనేది. ఆ ఊహ ఉంది, భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అదే వచ్చిన వాడిని చిన్న బుచ్చి పంపించడం ఆయనకి ఇష్టం లేదట. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన పరంపర అన్నారు ఆ రోజు మాట్లాడుతూ. అప్పటితో ఒక రకమైన గౌరవం పెరుగుతుంది మనకి. అంటే ఆయన స్థాయిలో మిమ్మల్ని అందరినీ దానం చేసేమని అంటే అందరం ఆయన లక్షణాలు పుడిగిపుచ్చుకోమని కాదు, ఏదో వీలున్నంత వరకు మీరు కొద్దో కొరకో ఎంతో ఎంతో దానం చేయండి, చేస్తే అది కలకాలం మిగులుతుంది. చెడని పదార్థములు దాన సేవ నిరతుల్, నశించనిది ఏమిటంటే దాన సేవ తత్పరత. అందువల్ల అది తెలిసి ఆపదలలో కూడా కలత పడలేదట ఆయన. అది అక్కడ చెప్పింది ఆయన, ఇక్కడ అత్యద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఇన్ని ఆపదలు వచ్చినా కలత ఎరగనటువంటి వాడు, గుండె నిబ్బరం కలవాడు, విద్యల తత్వం ప్రపంచతత్వం భగవతత్వం ఎరిగినవాడు, పరమ వైరాగ్యం కలిగిన వాడు అటువంటి ఆయనకి ఈ 7 గురులో 4 వాళ్ళు ఏ కోరిక కోరుకోలేదుగా. మనం నిన్న చెప్పుకున్నాం 7 చక్రవాక పక్షులుగా ఉన్నప్పుడు 3 ఒకడేమో రాజుగారిని చూసి రాజుగారి వంశంలో పుట్టాలనుకున్నాడు, 2 మంత్రులు అవ్వాలనుకున్నారు, మిగతా 4 ఏ కోరికలు కోరుకోలేదు. కోరుకోలేదు కాబట్టి ఆ 4 ఆ బ్రాహ్మణునికే కొడుకులై పుట్టారట. అంటే అటువంటి జ్ఞాని యొక్క కడుపున పుట్టాల్సి వచ్చింది వాడు. వీరు పూర్వజన్మ జ్ఞానంతో పుట్టారట, ఇంకెవ్వరికీ లేదు, మిగతా 3 లేదు, ఈ 4 మాత్రం మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం ఉంది. కోరికని బట్టే పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. నిజంగా మీ అందరికీ పూర్వజన్మ జ్ఞానం ఉంటే ఇందులో సంసారాలు కొల్లేరే. ఎట్టి పరిస్థితులు, నా దగ్గరకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది ఒకప్పుడు. 98 ఓ దంపతులు వచ్చారు. ఎప్పుడు భర్తను చూసిన ఆవిడ అసలు అతనితో మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. పెళ్ళయిన దగ్గర నుంచి ఆవిడలో మార్పు వచ్చింది. ఆ మొగుడికి అన్నం పెట్టదు, మాట్లాడదు, పక్కెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళతో మాట్లాడుతుంది. ఇదేమిటండి బాబు అని ఆవిడని తీసుకొచ్చాడు. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళండి అని, ఏమ్మా ఏమిటి అసలు తత్వం చెప్పినాకు, దాన్ని బట్టి నేను చూస్తానన్న. నాకు 2-3 ఏళ్ల క్రితం ఒక స్వప్నం వచ్చిందండి, ఆ కల్లో నేను పూర్వజన్మలో పిల్లినైనట్టు నా మీదకి మా ఆయన కొట్లో తిరుగుతూ ఉంటే ఆయన ఒక చిన్న చిల్లర కొట్టు నడిపేవాడు, చిల్లర కొట్టు చెట్టయ్య ఆయన. ఆ కొట్లో ఈ పిల్లి తిరుగుతూ ఉంటే కోపంతో బండెట్టుకొట్టి చంపేశాట. అది కళ్ళలోకి వచ్చిందిట. ఆ చంపేసినవాడు ఇప్పుడు మొగుడయ్యాడు, ఈ చచ్చినవాడు బెళ్ళం అయ్యింది, నన్ను ఆ రోజున చంపేశాడు కాబట్టి వీడికి అన్నం పెట్టిన వీడితో మాట్లాడినని ఆవిడ గుర్తొచ్చిందిట. పూర్వజన్మజ్ఞానం కనుక గుర్తొస్తే ఇంట్లో కాపురాలు అన్నీ అయిపోతాయి. కొల్లేరు పూర్వం చిల్లర కొట్లో ఉండగా చంపారేసిన పిల్లి బెళ్ళం అయితే ఈ మొగుడి మీద ఏం గౌరవం ఉంటుంది? కాదు, భార్య ఏమో పిల్లి మొగుడేమో ఎలక అయితే ఇంకా రోజు ఆవిడ ఎత్తు మీద బాధయ్యదా? అందుకే భగవంతుడు మనకి పూర్వజన్మజ్ఞానం పెట్టడాలి. అదే కనుక పెట్టాడో నడవదు. ఈ నలుగురికి పూర్వజన్మజ్ఞానం ఉంది కాబట్టే పుట్టి పుట్టగానే వైరాగ్యవంతులై తండ్రి మేము తపస్సు చేసుకుంటాం అన్నారట. తపసే బుద్ధిరభవత్ తదా తేషాం ద్విజన్మనాం యాస్యామః పరమాం సిద్ధిం ఇత్యూ చూస్తే ద్విజోత్తమాః. నాకు తపస్సు మీదే బుద్ధి వాళ్ళకి కలిగేసి అన్నారట తండ్రి. అరణ్యానికి వెళ్ళి కఠోర దీక్షతో పరబ్రహ్మని మనస్సులో నిలబెట్టుకుని తపస్సు చేస్తాం, అనుజ్ఞ ఇవ్వండి. ఆ మాట విన్నాడు తండ్రి. పిల్లల్ని దేనికి పొందుతాం? పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళై వివాహం చేసుకుని సంతానం పొంది చచ్చిన తండ్రికి పితృకర్మలు ఆచరించి తద్వారా తండ్రిని తరింపచెయ్యాలి అనే కోరికతోటి సంతానాన్ని పొందుతాం. అందుకే హరిశ్చంద్రుడు కూడా రెండో పెళ్ళికి చండాల కన్యలు వచ్చి పెళ్లి చేసుకో అన్నారు. విశ్వామిత్రుడు సృష్టించిన కన్యలు పెళ్లి చేసుకుంటే ఆయన అన్నాడు, రామరామ నాకెందుకయ్యా పెళ్ళి, పెళ్ళి కేవలం సంతానం కోసం, ఆ సంతానం పుట్టేసింది, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి ఏమిటని అడిగాడు. అప్పుడు అరయన్ వంశము నిల్పనే గత వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం విప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు పుట్టిల్ వయపరిపాకం బును తప్పుచున్నయది ఇట్టి ప్రాయం బునల్ ఈ ప్రాయం బునల్ వర్ణ సంకరపు పెండిలి ఏళ్ళ చుట్టదవు నా కంఠం బునన్ కౌశిక. అయ్యా, వంశం నిలబెట్టడం కోసమే వివాహం అంటే. అందుకే భగవంతుడు భార్య భర్త అని ఒక బంధం కల్పించాడు. అంత పూర్వం సంపర్కం లేని సంతానం ఉండేది, తర్వాత సృష్టి నిలబెట్టడానికి ఒక విచిత్రమైన భార్యాభర్తల యొక్క విధానాన్ని ప్రవేశపెట్టాడు భగవంతుడు. ఓ వివాహం అయ్యింది, ఒక కొడుకు పుట్టాడు. ఇక ఈ వయస్సు సగం వెళ్ళేపోయింది. సగం వయస్సు వెళ్ళిపోయిన సమయంలో మిగతా కాలంలో నాకు ఈ వర్ణశంకర పెళ్ళి ఎందుకు లేనిపోంది? మళ్ళీ జీవితంలో భ్రష్టుండవడానికా? హాయిగా పవిత్రంగా నేను ధర్మం సత్యం అహింస వీటి మీద నిలబడి ఉన్నాను, అందులో సాగనివ్వండి అంటాడు. మీరా, అస్సలు పెళ్ళి లేదు, ఉపనయనము లేదు, ఇంకా విద్యాభ్యాసం లేదు, ఏమీ లేకుండానే తపస్సు అంటారేమిటి అనగా ఆ వ్యక్తులు అన్నారట తండ్రి, కాదు, మాకు పూర్వజన్మ సుకృతం వల్ల విద్యలు పుట్టుకతో వచ్చాయి, అది యోగం అంటే. మీరు చూడండి, మూడేళ్ల పిల్ల సంగీతంలో ఏదడిగితే చెప్పేస్తుంది. ఏంటి, పూర్వజన్మలో పరమ సంగీత విద్వాంసురాలు ఎక్కడో ఎవరో సన్మానం చేయలేదనే కోపంతో ఆత్మహత్య చేసుకుంటుంది, ఈ జన్మలో పుడుతుంది, అందుకే మూడో ఏట ఇది ఏ రాగం అంటే ఆనందభైరవ అంటుంది, చెప్పేస్తుంది అది. అలా ఇవన్నీ కూడా మీకు ఆశ్చర్యం ఏంటంటే, ఇవ్వాలంటే ఉపన్యాసాదుల్లో సృష్టిలో పేరు వచ్చిన తర్వాత ఉంగుటూరులో ఇక్కడికి తాడేపల్లిగూడి వెళ్ళే రూట్లో ఉంటుంది ఉంగుటూరు, అంటే చేపురోలు దాటాక నారాయణపురం దాటాక ఆరవ ఏట వేదిక మీద ఒక డ్రామా జరుగుతోంది. అక్కడ రావణాసురుడి పాత్ర వేస్తున్నాడు ఒక ఆయన. ఆ వయస్సులో మను చరిత్రలో రెండు ఆశ్వాసాలు అప్పచెప్పాను నేను ఆరేళ్ల వయస్సులో. తల్లాప్రగడ సుందర శివరావు గారు నా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, మధ్యలో చిన్నప్పుడే పోయాడు ఆయన, ఇప్పటికి కూడా వాళ్ళ తమ్ముళ్ళు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారు. నాన్నగారు ఒక సంవత్సరం అక్కడ పాఠాలు చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన, ఐదేళ్ల వయస్సు నాకు, ఈ కుర్రాడికి జ్ఞాపక శక్తి అపారము అని,
అప్పట్లో నేర్పిన నేను దాని విషయం చాలా కాలం పట్టించుకోలే. ఆయన బతుకున్న రోజుల్లో ఆయన నా చేత రెండు ఆశ్వాసాలు మరుచరిత్ర చదివించారు. అందులో ఒక వచనం ఉండేది, గొప్ప అత్యద్భుతమైన వచనం. ఆ వచనం కూడా కంఠస్థం చేయించేశాడు ఆయన. అటువంటి వచనం అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చటాపేక్ష క్షణోద్గ్రీవ చమర సముదయంబునంగల ఉదయంబునకు విలువయ్యేది. అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగడ దమృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుకు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనంబుల కలిప్పుడు బుడమెడు స్వస్వ ప్రవర్తిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన కేలదైల బిల విలాసిని విలాస వాచాల తులాకోటి కలకలాహూయమాన మానస మదాల సమరాళంబగు రజత శైలంబు నోలంబులం గాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహు జన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు నేషదంకురిత హసన గ్రసిష్ణు గండ యుగలుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే అంటాడు. ఇటువంటి వచనం ఆయన కంఠస్థం చేస్తే అప్పట్లో చెప్పి ఆ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సరే తర్వాత ఆ విషయం అదంతా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ మామూలు చదువులో పడిపోయాక నిన్న మీకు చెప్పాగా ఉపన్యాసం కోసం మళ్ళీ ఒకసారి పాతదంతా రికలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా మీలో కూడా శక్తులు ఏవో ఉంటాయి, అది గుర్తించే గురువు కావాలి. పూర్వజన్మ సుకృతం ఉంటే అద్భుతమైన గురువు దొరుకుతాడు. ఆ గురువుల్లో కొంతమంది ఏమో విద్యలు మాత్రం బయటికి తీస్తారు, కొందరు లోపల యోగశక్తిని దైవతత్వాన్ని బయటికి తీస్తారు. విద్యలు మాత్రమే అనుకోకండి, విద్యలు అవి ఒక కళలు, అవి కాకుండా లోపల భగవతత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు. చూడండి కొంతమంది అలా కూర్చుని యోగంలోకి వెళ్ళిపోతాడు, వాడు మహాయోగి. ఇది ప్రపంచానికి తెలియదు కానీ లోపల తెలుస్తుంది. అచ్చట్ట చివరు కూర్చుంటారు చూడండి కొంతమంది ఆడవాళ్ళు, ఎన్ని పూజలు చేస్తారో ఎంత నడిచేస్తారో వాళ్ళు, అదొక యోగశక్తి. అది వాళ్ళు మనకేంటంటే పెద్దగా డబ్బు కనపడదు, వాళ్ళ దగ్గర ఏం కనపడదు, సింపుల్గా కనపడతారు. పెద్దళ్ళలో ఉంటారు, పాప ఏదో 200 300 ఉద్యోగాలు చేసుకుపోతుంటారు అనమాట. అలా కూర్చొని భగవంతుడి భక్తితో తన్మయంగా చేసుకుంటారు. పార్వతీ పరమేశ్వరుని నమ్ముతారు, దేవుడే భర్తను నమ్ముతారు, సృష్టి అంతా పరమాత్మ అనుకుంటారు. ఇవన్నీ ఏమిటంటే అనేక పూర్వజన్మల యొక్క మహాయోగ బల వాసనలు అనమాట. ఆ బలం ఉంది వాళ్ళలో అని గుర్తించడమే గురువు యొక్క గొప్పతనం. అది గుర్తించలేకపోతే మనం మామూలు సామాన్యులు. ఇలాగే ఈ సృష్టిలో అనేక అనేక విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాల్లోనే మేము కూడా మా పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టుకతోటి వేద పాండిత్యంతో పుట్టాం. కాబట్టి తండ్రి మాకు పాండిత్యం వచ్చింది, ప్రత్యేక ఉపనయన మక్కర్లా, మాకు మంత్రం కూడా పూర్వజన్మం నుంచి వచ్చింది, మా యొక్క శక్తి అది ఇది అని మీకు చెప్పడానికి వీలు లేదు. చిన్న ఒకనొక దుష్కృతం వల్ల ఇలా వచ్చాం, మేము పెట్టిన పితృశ్రాద్ధం వల్ల మేము ఇలా పుట్టాం అనగా ఆ తండ్రి ఇదన్నీ ఏమర్థం చేసుకుంటాడు? ఇంత గొప్పగా చెప్పినా అర్థం చేసుకోలేక, ఆయన చదువుని వాడే, ప్రజలకి బోధ చేసిన వాడే. ఆయన ఉద్దేశం కర్మానుష్ఠానం చేశాకే తపస్సుకి వెళ్ళాలి, సంసారంలో కొంతకాలం ఉన్నాకే తపస్సుకి వెళ్ళాలని ఆయన అనుకుంటాడు. వీళ్ళకి పుట్టుకతోటి జ్ఞానం వచ్చిందనే విషయం ఆయనకి తెలియాల, అందుకని దీనముగా ఇలా అన్నాడట. ఉవాచ తేనయావాచ కిమే తదితి పుత్రకాక అధర్మ కామాన్ విధివత్పిత తానభ్యచోదయత్ వృద్ధం పితరం ఉత్సృజ్య దరిద్రం వనవాసినగా. ఏడుస్తూ అన్నట్టు దీనంగా, నాయనలరా ఇదేమిటి, మీ సంకల్పం ధర్మం కాదు, వృద్ధుడు దరిద్రుడు మీ మీదే ప్రాణం పెట్టుకున్న ఈ తండ్రిని వదిలిపోవడానికి మీకు మనస్సు ఎలా అంగీకరించింది? మీకు ఇది ధర్మమా? ఏ మానవుడికైనా సద్గతి లభించదు తల్లిదండ్రులు వదిలేస్తే. నన్ను సేవించండి, పెళ్లి చేసుకోండి, సంతానం కనండి, తర్వాత వార్ధక్యంలో పండి. నేను డబ్బు లేక చాలా బాధపడుతున్నా, ఎవరిని అడగల, పిల్లలు చక్కగా ఉద్యోగాలు చేసో పాండిత్యంతో ధనము సంపాదించి ఆ ధనము మా అందరికీ పంచిపెట్టండి, లోకానికి ఉపకారం చేయండి నాయన,
అనగా ఆ కొడుకులు తండ్రితో అన్నారట, వెర్రి తండ్రి, ఇంత చదువుకున్నావు, ఇంత జ్ఞానం ఉన్నది, ఇంతమందికి ఇన్ని బోధనలు చేసావు, చేసి కూడా ఇంకా నీకు అర్థం కాల, ఎవరికి ఎక్కడ ఏది రాసి పెట్టాడో భగవంతుడు అలాగా నీకు కూడా రాసి పెట్టాడు. అదేమిటి అంటే జీవన వృత్తి భగవంతుడు ఆల్రెడీ నీకు ఏర్పాటు చేశాడు. మేము ఉన్నా లేకపోయినా నేను బతకలేను అనుకోకు, అది వెర్రి మాట. మొగుడు పోతే పెళ్ళం ఏమనుకుంటుంది, ఆయన లేకనే బతకలేను అనుకుంటుంది, అది ఒట్టి మాట. ఆయన ఉన్నా లేకపోయినా బతకాలి. భర్త పోతే భార్య ఎలా అనుకుంటే, భార్య పోతే భర్త కూడా అలాగే అనుకుంటాడు, అరే రే ఈ వయసులో నాకు వండి పెట్టేవాళ్ళు లేరు ఎలా కాని. కొడుకు పోతే తల్లి, ఇంత అండగా ఉన్న కొడుకు చచ్చిపోయి నేను ఎలా బతకను బాబోయే అని ఏడుస్తుంది. నాయనా కొడుక నువ్వు లేకపోతే నేను బతకలేనంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయిన పిల్లలు మేము దురదృష్టవంతులు అనుకుంటారు, కానీ ఎవడన్నా సృష్టి ఆగిందా? ఆగదు. అలా ఆగితే సృష్టి ఎలా అవుతుంది? తాత్కాలికంగా ఉండే ఆ బంధం మనల్ని అలా బాధ పెడుతుంది. క్రమంగా జ్ఞానం, కొంత అజ్ఞానం, వైరాగ్యం, కాల ప్రభావం, వీటిలో పడి ఆ సృష్టి అలా కొనసాగుతూనే ఉంటుంది. మేము అడవికి వెళ్ళిపోతే నువ్వు బతకలేకపోవు, మేము లేకపోతే నీ మానసికమైన బాధ ఏముండదు నీకు తండ్రి. ఇదంతా ఒట్టి మాట. నీకు భగవంతుడు ఇప్పటికే ఇచ్చాడు, కాదు కూడదు, మీరు నాకు ఏదైనా ఉపకారం చేయండి అని నువ్వు కోరితే మేము ఊరికి ఒక సాధనగా నీకు ఉపయోగపడుతూ నీకు ఒక మంచి మాట చెబుతాం. ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు ఉన్నాడు బ్రహ్మదత్తుడని, ఆయన దగ్గరకు వెళ్ళు. ఆయన దగ్గరకు వెళ్ళి మేం చెప్పామని చెప్పు. ఏమిటి ఆ వృత్తాంతం? పూర్వకాలంలో కౌశిక వంశస్థులైన ఏడుగురు కొడుకులు, వాళ్ళ జీవిత చరిత్ర ఇలా ఇలా ఉంది అని మేము నీకు ఒక కాగితం మీద రాసిస్తాం. ఈ శ్లోకాలు పెట్టుకోడు ఆ రాజుగారి దగ్గర చదువు. అది వింటాడు ఆ రాజుగారు, ఇంకా తర్వాత నీకు మహత్తరమైన ఐశ్వర్యం ఇస్తాడు. ధనం గ్రామ సహస్రాణి ప్రభాతే పఠతస్తదా, నీకు బోలెడు ధనమిస్తాడు, పుష్కలమైన ధనమిస్తాడు, 1000 గ్రామాలు కూడా ఇస్తాడట. పూర్వం అగ్రహారాలు ఇచ్చేసేవారులేండి, తర్వాత అగ్రహారాలన్నీ అమ్మేసుకుంటారు అనుకోండి మనుషులు దురదృష్టవంతులు. చివరికి